अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ్కరపార్వతీభ్యాం అందరు చెప్పండి గోకర్ణేశ్వర స్వామివారికి మహాబలేశ్వర స్వామివారికి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయన సన్నిధానంలో ఆరో రోజు కూడా సాయంకాల ప్రవచన కార్యక్రమంలోకి మనం అడుగుపెట్టేశాం. బాణాసురి కుమార్తె ఉష ఒకరోజు నిద్రపోతూ ఉంటే ఆ నిద్రలో ఆవిడకు ఒక కల వచ్చింది. ఓ మంచి అందంగా ఉన్నవాడు నీలమేఘఛాయ శరీరుడైన ఒక వ్యక్తి తనను కౌగిలించుకున్నట్టు అతన్ని వివాహం చేసుకున్నట్టు ఆవిడ ఉలిక్కిపడి లేచింది. పార్వతీ శాపం వల్ల అనిరుద్ధుడే ఆవిడ కల్లోకి వచ్చాడు. ఇక అక్కడి నుంచి ఆవిడ బెంగ పెట్టుకుంది. చాలా పెద్ద కథ అనుకోండి, క్లుప్తంగా చెప్పుకుంటాం మనం. కలలో కనిపించిన ఆ సుందరాకారుణ్ణి వరించకపోతే ఇక శరీరం విడిచిపెట్టేస్తానని బెంగ పెట్టుకుంటే అన్నం తినకుండా మంచినీళ్లు తాగకుండా ఎంతో పూర్వంలాగా తనతో మాట్లాడకుండా ఆటలాడకుండా ఉన్న ఈ చెలికెత్తె మనస్సులో ఏదో తెలియని బాధ పట్టుకుంది అని గ్రహించి బాణాసురుడి మంత్రి కుంభాండ్రుడి కూతురు చిత్రరేఖ, అమ్మాయి ఈ మధ్య నీ మనస్సు అదో రకంగా ఉంది, మొత్తం మీద ప్రేమలో పడ్డామని మాత్రం తెలుస్తోంది, నీ కల్లో కనిపించిన వాడు ఎవడో నీ కష్టం ఏమిటో నాకు చెప్పింది, నీకంటే ఎవరు నాకు ఎక్కువ చెల్లి, కళ్ళలో నన్నొక్క సరసీరుహనేత్రుడు కనుపించే. ఓ సఖి, కళలో ఓ పద్మాక్షుడు కనపడ్డాడు, నీలంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, అతన్ని వివాహం చేసుకోకపోతే ఉండలేకపోతున్నాను, వాణ్ణే తలుచుకుని ఆకలి దాహం అన్నీ మర్చిపోతున్నాను, నువ్వు మహామహిమ కలిగిన దానివి, కుంభాండ్రుడి ద్వారా అనేక మాయా విద్యలు నేర్చుకున్నావు, నీ మాయా విద్యలు ప్రయోగించి వాడు ఎవడో కాస్త తెలుసుకోలేవా అంటే, అయితే ఓ పని చేస్తాను, నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎక్కడ ఏ మూల ఏ యువకుడు ఉన్నాడో తెలుస్తుంది, ప్రపంచంలో ఈ భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ చిత్రీకరించి నీ ముందు నిలబెడతాను, ఆ బొమ్మల్లో నీ కాబోయే భర్త ఎవడో తెలుసుకో అంది. దానికి అలాంటి శక్తి ఉందిట. వెంటనే ఒకసారి కళ్ళు మూసుకుని ముందుగా ఏం చేసింది, ఎక్కడో హిమాలయ పర్వతాల నుంచి మొదలుపెట్టింది, ఆ తర్వాత సేతు వరకు, అందరూ ఆ సేతు హిమాచలం అంటారు, ఈవిడ హిమాచలం నుంచి సేతు వరకు ఉన్నవాళ్ళని ఉత్తరం దక్షిణం తూర్పు పడమర వరసగా ఉదాంతరతోటి ఈ భూమండలం మ్యాప్ను కళ్ళ దగ్గర పెట్టుకుని ఒక్కొక్కడ బొమ్మ చెక్కింది. ఇతడు జరాసంధుడు, వీడు దుర్యోధనుడు, వీడు దుశ్శాసనుడు, చిచ్చిచ్చివేమీ కావు, చిట్ట చివరికి అలా అన్నీ చూపించాక ఇదిగో వీళ్ళు వరసగా పంచపాండవులు, పాండవులు కాదు, ఈ పాండవుల్లో అభిమన్యుడు అని ఒక ఆయన ఉన్నాడు చాలా అందంగా ఉంటాడు, వాడు ఏమన్నా కల్లో కనబడ్డాడేమో అని అభిమన్యుడు కూడా చిత్రీకరించింది. కుర్రాడు కొంచెం అలాంటి పోలికలు ఉన్నాయి కానీ ఈయన తెల్లగా ఉన్నాడు, ఆయన నీలంగా ఉంటాడు, ఇంత కృష్ణుడికి మేనలుడు కదా, అందుకని అభిమన్యుడిలో కొంచెం కృష్ణుడి యొక్క సౌందర్యం ఉండేది, కానీ మనిషి మాత్రం తెల్లగా ఉండేడు, చంద్రుడిలో ఉండేవట. అభిమన్యుడి లాంటి అందగాడు ఆ రోజుల్లో చాలా అరుదు అనమాట, చంద్రబింబంలో ఉండేది ఆయన ముఖం. ఇలా మొత్తం మీద ఆవిడ తన చిత్రలేఖన నైపుణ్యంతో యావత్ ప్రపంచంలో ఉన్న వారందరినీ చిత్రీకరించి చూపించింది. చిట్ట చివరికి
శ్రీకృష్ణుడిని చిత్రీకరించగానే అచ్చం వీడేనేవు, కానీ ఇంత వయస్సు ఉండదు, కొంచెం ఈయన ముదురు మనిషి అనగానే, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుణ్ణి ప్రద్యుమ్నుడిని చిత్రీకరించింది. ఓరి బాబోయ్ వీడిలాగే ఉన్నాడు, కానీ వీడికి కూడా ఆ కుర్రాడంత వయస్సు లేదు, ఇతనికి ఎక్కువ ఉంది, ఆ కుర్రాడు ఇంకా చిన్నవాడు. అయితే సందేహం ఉంది, ఈ ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడని కొడుకున్నాడు అని అతను బొమ్మ వేసింది. ఎగిరి గంతేసి ఉష, అసలు నీ మహిమే మహిమ, మనస్సులో ఊహించుకుని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ బొమ్మలుగా, ఆ బొమ్మ కూడా యథాతథంగా చిత్రీకరించడం ఎవరి వల్ల అవుతుంది? కలలో కనిపించిన వాడు నా మనస్సు దోచిన మాయిదారి వాడు దొంగ వీడే, వీడిని పట్టుకురమ్మందిట, పట్టుకొస్తాను. కానీ ఒకే ఒక్క కష్టం ఏమిటంటే, ఇతడు శ్రీకృష్ణ పరమాత్మని మనుమడు, పగటిపూట తీసుకురావడం నా వల్ల కాదు. రాత్రిపూట ద్వారకానగరం చుట్టూతో సుదర్శన చక్రం కాపలాగా తిరుగుతూ ఉంటుంది, చూస్తాను. శ్రీకృష్ణుడు భక్త సులభుడు, అయినా నీ కోరిక తీర్చడం కోసం అవసరమైతే చక్రానికి బలుగుతాను అని మొత్తం మీద రాత్రికి మాయాశక్తితో ద్వారక చేరింది. ద్వారకానగర ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉంటేనే సింహద్వారం దగ్గర చక్రం రివ్వున మీదకు వచ్చింది. వెంటనే ఇవి రెండు చేతులు జోడించి విశ్వం విష్ణుర్ వషట్కారహ వంటి 1000 నామాలు చదివి చక్రాన్ని స్తోత్రం చేసింది. ఓ సుదర్శన చక్రమా, నీవు శ్రీ మహావిష్ణువు చేతిలో ఉంటావు, అంటే నీవే విష్ణువి, విష్ణువే నువ్వు. నేను ఆ కృష్ణుని భక్తితో తలుచుకుంటున్నాను, కాబట్టి నేను శత్రువుని కాదు, కళ్యాణం కోసం వచ్చాను. అనిరుద్ధుడి కళ్యాణం జరిపించే భాగ్యం నాకేమరు కానీ, కళ్యాణం అనగానే చక్రం కూడా పక్కకి తప్పుకొని లోపల పో అని సైగ చేసింది అమ్మయ్యా అనుకున్నది. అంటే ఎవరైనా భక్తితో ఉంటే ఏ చక్రము మనల్ని ఏమీ చేయలేదు, నీ చక్రముడిగితే తప్ప చక్రం మన జోలికి రాదు. ఈ భక్తితో లోపలికి వెళ్ళి పరుపు మీద హాయిగా గాఢంగా నిద్రపోతున్న అనిరుద్ధుణ్ణి పరుపుతో సైతం ఎత్తుకుపోయింది, అంటే మొత్తం మంచంతో సైతంగా ఎత్తుకుపోయింది. ఎత్తుకుపోయి ఉషకు అప్పగించింది. ఉష అతను అమాంతంగా కౌగిలించుకోగానే వాడికి మెలకు వచ్చి ఎవరూ ఏమిటి చూడలేదట, ఈ సౌందర్య వ్యామోహంలో ఆయన పడిపోయాడు, అసలు తాను ద్వారకానగర వాసి అనే విషయం మర్చిపోయాడు. ఈ ప్రేమలో ఉన్న పెద్ద గొడవట అది. మొత్తం మీద ఆ ఇద్దరు అక్కడ గాంధర్వ వివాహం చేసుకున్నారు. కొంతకాలం గడిచింది, ఉషాదేవి గర్భవతి అయ్యింది. చెలికత్తెలంతా గుసగుసలు ఆడుకుని మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మేము ఎంతో కష్టపడి కాపలా కాసామండి, అయినా మీ అమ్మాయి గర్భవతి అండి అని చెప్పగానే ఆయన ఆక్రోధగ్రుడైపోయి, ఇంతమంది కాపలా వాళ్ళు కట్టుదిట్టంగా ఉండగా ఈ అంతఃపురంలోకి పరపురుషుడు రావడమా అని సైనికుల్ని పంపాడు. సైనికులు లోపలికి వచ్చి చూసి అనిరుద్ధుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అందరినీ చీల్చి చెంటాడేశాడు. అనిరుద్ధుడు మహావీరుడు, ఈ ఘోర యుద్ధంలో సావగా మిగిలిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాణాసుర అక్కడ ఎవడో కుర్రాడున్నాడు మహావీరుడు, అబ్బా మన వీరుల్ని 10,000 మందిని ఒక్క దెబ్బకి మట్టు పెట్టాడనగానే స్వయంగా బాణాసురుడు యుద్ధానికి వచ్చి, వాడి దగ్గర వరుణ పాశములని ఒక పాశాలు ఉన్నాయి, వరుణదేవుడు ఒకప్పుడు ఇతని తపస్సుకు మెచ్చుకుని ఇచ్చాడు, ఆ పాశాలతో బంధించాడు. వరుణ పాశాలను కూడా తెంపేశాడు వీడు. అప్పుడు వాడేం చేశాడు, వెళ్ళి శివుణ్ణి ప్రార్థించి శివుడి దగ్గర ఉన్న పాముల్ని తీసుకొచ్చి నాగపాశములతో బంధించాడు. క్రుద్ధుండై అహిపాశ సమిద్ధుం చేసే, ఇంకా నాగపాశాల నుంచి బయటపడిన వాడి వల్ల కదా, అందులో అది ఈశ్వరుడి దగ్గర ఉంటుంది కదా, అందువల్ల అటువంటి నాగపాశాలతో బంధించి పట్టుకొచ్చి చెరసాల్లో పారేస్తే గొల్లు నేడ్చింది పాపం గర్భవతి అని ఉష. నీ చావు నువ్వు చావు, నీలాంటి కూతురు పుట్టడం కంటే చావడం మంచిదన్నాడు కోపం వల్ల. నిజంగా కూతురు అంటే ఇష్టమే కానీ ఇప్పుడు చెప్పకుండా వివాహం చేసుకుందనే కోపంతో తిట్టాడు. ఇలాగా అనిరుద్ధుణ్ణి అతడు చెరసాల పాలు చేశాడో లేదో, పైన కోట బురుదు పైన ఉన్న జెండ పటక్కన విరి కింద పడింది. వెంటనే వీడు ఉబ్బి గంతులేసి, నాకు శివుడు చెప్పనే చెప్పాడు, జెండా విరిగిందంటే మహావీరుడితో యుద్ధం వస్తుంది, రాని ఎవడితో యుద్ధం వస్తుందో వాడు అంతం చూస్తాను, అప్పుడు ఈ చేతులు తేట తీరుతుంది అనుకున్నట్ట. ఈలోపు అక్కడ ద్వారకానగరంలో 6 నెలలు అయిపోయింది, కుర్రాడు రాడు, ఏమైపోయాడో తెలియదు. రాత్రికి రాత్రి అన్ని ఎరిగిన కృష్ణుడు అందరిలాగే, మనవాడు ఏమైపోయాడో అన్నట్ట. రుక్మిణీదేవి, ఏమండి మీకు అన్నీ తెలుసు కదా, ఎందుకండి నటిస్తారంటే, నాకు మాత్రం ఏం తెలుసు, తెలిసేందే అని అందరూ అనుకుంటారు, భ్రమ అన్నట్టు ఆయన. స్వామి నన్ను ఏడిపించకండి, కొంచెం చెప్పండి అనగా, కుర్రాడికి కళ్యాణ యోగం ఉంది, కంగారు పడక మరి కాసేపట్లో వాడు కళ్యాణమూర్తి వస్తాడు అన్నట్టు ఆయన. అంతవరకే చెప్పాడు, ఎందుకంటే తన నోటితో చెప్పడం ధర్మం కాదు అని. సరిగ్గా ఆ సమయంలో శారద కోమల పారద నేరద రుచిదేహుడతుల భాగ్యోదయుడా నారద మహర్షి వచ్చను. పోతన గారి పద్యాలు ఇంత అందంగానూ ఉంటాయి. శరత్కాలంలో ఆకాశంలో మేఘములు తెల్లగా ఉంటాయట, శారద నేరద కోమల పారద రుచిదేవుడు, శరత్కాలపు కోమలమైన మేఘములాగా, పారదము అంటే పాదరసం, పాదరసంలాగా మల్లె పువ్వులాగా తెల్లనైన కాంతితో ఉన్న నారద మహర్షి కిందకి దిగాడు. రావడంతో శ్రీకృష్ణుడు అందరిలాగే ఆయనకి ఎదురొచ్చి, రండి మహర్షి అని ఆసనం మీద కూర్చోబెట్టి, మా మనవడు కనిపించక రుక్మిణీదేవి అందరం బెంగపెట్టుకున్నాం, మా అనిరుద్ధుడు ఏమయ్యాడండి అని అడిగితే, పరమాత్మ అన్నీ తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నావు కదా, అసలు అడగడం కోసమే నువ్వు నన్ను ఇక్కడికి పిలిపించావని తెలుసు. బాణాసురుడు చెరసాల పాలు చేశాడు. బాణాసురుడికి ప్రస్తుతం అల్లుడిగా ఉండవలసిన వాడు కాస్త, ఆయన చెరసాలలో అతిథిగా ఉన్నాడు, తర్వాత మీ ఇష్టం నడిపోయాడు ఆయన. ఇంకేముంది, యాదవులు మహాసైన్యంతో కృష్ణుడి నేతృత్వంలో సోనపురం మీదకి దండయాత్రకు వెళ్ళారు. ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొదటి యుద్ధంలో తుక్కు కింద ఓడిపోయాడు బాణాసురుడు. వాడు అంతఃపురంలోకి పరిగెత్తగానే శివుడు కాపలాగా ఉన్నాడుగా, ఎవరొచ్చినా సరే లోపలికి వెళ్లకుండా అడ్డం కొట్టవలసిన బాధ్యత అయింది. అందుకని ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరూ చూడకుండా శ్రీకృష్ణుడి చెవులో, స్వామి మనిద్దరం ఒకటే అనే విషయం లోకానికి తెలుసు కానీ మూర్ఖుడికి తెలియదు, అందుకే నన్ను ఇక్కడ కాపలా పెట్టాడు, నేను కాసేపు ఉత్తుత్తి యుద్ధం చేస్తాను నీతో, నువ్వు యుద్ధం చేసినట్టు నటించి హఠాత్తుగా నా మీద దుర్భణాస్త్రం వెయ్యి, అంటే సమ్మోహన బాణం అంటారు దాన్ని, సమ్మోహనాస్త్రం, అది వెయ్యగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తాను, తర్వాత నీ సంగతి నువ్వు చూసుకో అన్నట్ట. అందుకనే శివకేశవులు ఇద్దరిని ఒకటి కింద భావించాలి. శివుణ్ణి పూజించి విష్ణువుతో యుద్ధానికి వెళ్ళినా, విష్ణువుని పూజించి శివుడితో యుద్ధానికి వెళ్ళినా మధ్యలో వీడే ఎందుకు పనికి రాకుండా పోతాడు. అప్పుడు మొత్తం మీద శివకేశవులకి ఘోర యుద్ధం జరిగింది. చిట్ట చివరికి శంభుడు జృంభణ బాణపాతంతో పరవశుడై కింద పడిపోయినట్టు నటించాడు. శ్రీకృష్ణుడు అట్టహాసంగా కోటగోడలు పగలగొట్టుకుని లోపలికి ప్రవేశించాడు. రెండో పర్యాయం మళ్ళీ బాణాసురుడు ఘోర యుద్ధానికి రాగానే ఆ యుద్ధంలో కృష్ణుడు తన చక్రాన్ని విడిచిపెట్టాడు. ఈ చక్రం పరుగు పరుగును వచ్చింది. ఈ దుర్మార్గుడికి 1000 చేతులున్నాయి కదా, 996 చేతులు పర్ర పర్ర అనే శబ్దంతో రంపం కోతలాగా సామిళ్ళు దగ్గరికి వెళ్ళండి ఎప్పుడైనా మీకు తెలుస్తుంది అనమాట, ఆ సామిళ్ళు దొంగల్ని సర్ర అనే శబ్దంతో కోసేసినట్టుగా వీడి చేతులని దొంగలు 996 దొంగలట. రాశారు అక్కడ సంస్కృతంలో వేదవ్యాసుల వారు, ఒక్కొక్క చెయ్యి నరికితే ఆ చెయ్యి కింద పడితే అది ఎలా ఉందో తెలుసా, అడవుల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూసారా, మద్ది చెట్లు, తాడి చెట్లు, టేకు చెట్లు, ఆ చెట్లు ఢామ్మని కుప్పకూలిపోయి దొల్లిపోయినట్టు దొల్లిపోయాడు చేతులు, అంతంత చేతులు అనమాట వాడివి, దొంగల్లా ఉన్నాయి. అలాంటి చేతులు 996 చేతులు కోసి అవతల పారేసింది ఆ చక్రం. ఇంకా 4 చేతులు ఉన్నాయనగా, కాళ్ళకంఠుడు శివునిపై కరుణగల్లడుగానా. శివుడికి పాపం శిష్యుడి మీద అభిమానం, ఎంత మూర్ఖుడైనా అహంకరించి తనతో యుద్ధానికి వస్తానన్నా వాడు ఎన్ని పాపాలు చేసినా శిష్యుడు శిష్యుడే గనక, పాపం తన శిష్యుడు తన భక్తుడు ఈ బాణాసురుడు ఎక్కడ యుద్ధంలో చచ్చిపోతాడోనని జాలిబడి పరుగు పరుగునొచ్చి, నారాయణ అయ్యిందేదో అయ్యింది ఇక వాడిని వదిలేయి అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు 2 చేతులు జోడించి నమస్కరించి, పరమేశ్వర నీ భక్తుడిని నేను ఎలా చంపుతాను, అదీగాక నేను బలిచక్రవర్తికి వరం ఇచ్చాను, నీ వంశంలో వాణ్ణి అవన్నీ చంపనని, వీడు బలిచక్రవర్తి కొడుకు, చూస్తూ చూస్తూ ఎలా చంపుతాను, వీడు నీతో యుద్ధానికి వచ్చి నీ దగ్గర వరాలు పొంది నీతోటే భుజబలం చూపిస్తానని, చేతుల తీట తీర్చుకుంటానని నిన్ను యుద్ధానికి ఆహ్వానించాడు. అందుకే ఈ మూర్ఖుడికి గర్వమంతా నాశనం చేయటానికి కరములు 4 దక్కం బరిమార్చితివి అని, ఒక్క 4 చేతులు మిగిల్చి మిగతా 996 చేతులు నరికేశాను, ఈ 4 చేతులతో వీడు బుద్ధిమంతుడై ఇక మీదట శివభక్తుడై సుఖంగా ఉంటాడు అనగానే వెంటనే జాలిబడి శివుడు, అరే చూసావరా కృష్ణుడు నా మాట విన్నాడు, ఎప్పటికైనా మించిపోయింది లేదు ఆయన కాళ్ళ మీద పడన్నట్ట. అప్పటికే వాడికి రక్తం కారుతుంటే కళ్ళు తిరిగి బైర్లు గమ్మి రోగం వచ్చినప్పుడు ప్రతి వాడికి దేవుడు గుర్తుకొస్తాడులేండి, అందుకని వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. పడగానే ఆయన 2 చేతులతో పైకెత్తి, నాయన నీ మీద ఏమీ క్రోధం లేదు, నీకున్న అహంకారం మీద క్రోధం తప్ప నాకు, నీ అహంకారం పూర్తిగా తొలగింది, నువ్వు ఇప్పుడు బుద్ధిమంతుడు అయ్యావు, ఏది ఉషని అలంకరించి గర్భవతి అయిన ఆమెని అనిరుద్ధునితో కలిసి ద్వారకా నగరానికి పంపించేసేయి అనగానే ఆయన అప్పటికప్పుడు అంతఃపురంలో ఉన్న స్త్రీలకు కబురు పెట్టి ఉషని అలంకారం చేసి తీసుకొచ్చాడు. సాధారణంగా ఎవరైనా కూతుర్ని కోడలిగా ఇతరులకు పంపుతారు, ఈయన సేమంతంతో పంపించాడు డైరెక్ట్గా. ఈ పని మీరు ఎవరు చేయకండి, వివాహం అయిన తర్వాత సేమంతం పంపించడం ధర్మం కానీ అక్కడ అదొక విచిత్రమైన ఘట్టం జరిగింది. అంతా అయిపోయింది. హాయిగా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతుంటే ఇవ్వవలసిన కానుకలు కట్నాలు అన్ని అల్లుడికిచ్చి, స్వామి ఒక్క చిన్న విన్నపం అన్నాడు కృష్ణుడితో. ఏమిటినైనా, చేతులు నరికేశావు, రక్తం స్రవిస్తోంది, ఈ మొదళ్ళు మిగిలిపోయాయి, ఇప్పుడు భుజం ఇక్కడికి నరికాడండి, ఈ కుదుళ్ళు కనపడతాయి కదా, ఆ భుజం దగ్గర ప్రాంతం అంతా మాంసంతో ముద్దతో ఎర్రగా అయిపోయి నెత్తురు కారి ఒకటే బాధపడుతోంది, దీనికి ఏ మందు వేసినా తగ్గేటట్లేదు. అప్పటికే మెడికల్ షాప్స్ అన్ని తిరిగాం, వాళ్ళెవరూ కూడా దీనికి బాగు చేయగలిగే మందు లేదంటున్నారు. ఈ బాధతో యావత్ జీవితం ఉండడమేనా, పైగా ఇంకొక అసహ్యం ఏంటంటే అసలు చేతులు లేకపోయినా పర్వాలేదు కానీ చెయ్యి మొండి చెయ్యి కింద కనపడితే అందం పోయినట్టు అయిపోయింది, దీనికి ఏం మార్గం లేదా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాబోయే అమావాస్య నాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి సముద్రంలో బుడుంగున మునిగి స్నానం చేయగానే నీకున్న ఈ రోగం పోయి, అంటే రక్తస్రావం ఆగిపోయి, ఆ చేతులు ఉన్నట్టు మచ్చ కూడా లేకుండా కేవలం నువ్వు పుట్టుకతో నాలుగు చేతులతో వచ్చిన వాడు ఎలా ఉంటావు అలా ఉంటావు, నీ మచ్చలు తొలగి నీ పాపాలు పోయి నువ్వు శాశ్వతమైన ఆరోగ్యంతో కైలాసంలో శివుడి సన్నిధానంలో ఉందువుగాక అన్నాడు. వెంటనే వాడు హుటాహుటిన బయలుదేరి ఈ గోకర్ణ క్షేత్రం వచ్చి ఒక అమావాస్య పర్వదినన్నాడు సముద్ర స్నానం చేసి ఆపై గోకర్ణేశ్వరుణ్ణి పూజించి చక్కని అందమైన చేతులతో, ద్వాపరయుగంలో గోకర్ణం చాలా ప్రసిద్ధి అండి, అప్పటికి బలరాముడు కూడా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ శుభ్రంగా స్నానం చేయగానే వాడికి చేతులు ఎలా ఉన్నాయంటే ఈ మొండి చేతులు పోయాయి, ఇక్కడ నరికితే ఈ మొదళ్ళు కనపడతాయే ఆ మొదళ్ళు పోయి అసలు ఒక్క మచ్చ కూడా లేకుండా, వాడు పుట్టినప్పుడు కేవలం నాలుగు చేతులతోనే పుట్టినట్టుగా ఉన్నాడనమాట. అమ్మయ్యా, గోకర్ణేశ్వరుడు మహావైద్యుడు కూడా, అంటే పుళ్ళను అనారోగ్యాలని తొలగిస్తాడు అని గ్రహించి ఆయనకు నమస్కరించి శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మీలో ఎవరికైనా కడుపు నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటే రేపొద్దున్న ఆరోగ్యప్రదాత్రే గోకర్ణేశ్వరాయ నమః అనుకుని సముద్ర స్నానం చేయండి. ఆ సముద్ర స్నానం చేయడంతో ఆరోగ్యం వస్తుంది, నమ్మండి. నమ్మి చేస్తే ఏదైనా అయిపోతుందండి, నిమిషాల్లో అయిపోతుంది. వాళ్ళ కొన్ని అద్భుతమైన విశేషాలు అన్నమాట, చెప్పడానికి వీలు కాని విశేషాలు ఇవాళ. క్షణంలో ఫ్లైట్ మిస్ అవ్వాల్సిన ఒక ఆయనకి నేను గురువు గారి దగ్గర నుంచి వచ్చాను, ఈ ఫ్లైట్ నాకు దొరకాలనుకుంటే బయలుదేరుతున్న ఫ్లైట్ వెనక్కి వచ్చి అరగంట లేటుగా మళ్ళీ బయలుదేరింది, తెలిసిన వాళ్ళు మీకు ఇప్పుడే ఫోన్ చేశారు నాకు. కాబట్టి ఎంతోమందికి ఇలాంటి యోగాలను ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు ఆయన. గోకర్ణేశ్వర సన్నిధానంలో రేపు అందరం కూడా మనం ఉదయం బయలుదేరతాం.